నమస్తే. వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం నరేంద్ర మోదీ సర్కారు కొత్తగా ఏ సంక్షేమ జపం మొదలుపెట్టింది? గత ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ పథకాన్ని ఎగతాళి చేసిన మోదీ ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? రైతులకు పెట్టుబడి సాయం చేసి చేతులు దులుపుకుంటే సంక్షోభంలో ఉన్న దేశ వ్యవసాయ రంగం ఎలా గట్టెక్కుతుంది? పన్ను చెల్లింపుదారులు కట్టే సొమ్ములతో ఓట్ల కొనుగోలుకు తెగబడ్డమేంటి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
పంచుకుంటూ పోతే పంచ కూడా మిగలదు అని ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తరచుగా అంటూ ఉండేవారు. లక్ష్యశుద్ధి లేని అవివేకపు ప్రజాకర్షక పథకాలు కావాలా, లేక ద్రవ్య క్రమశిక్షణ పాటించాలా అన్న దానిపై భారతావనిలో రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎన్నికల్లో గెలవడానికి బుద్ధిహీనమైన ప్రజాకర్షణ అవసరం లేదని 2014 ఎన్నికలు నిరూపించాయి అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014 లోక్సభలో తొలి బడ్జెట్ ప్రవేశపెడుతూ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించారు. 5 తిరిగేసరికి భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా తత్వం బోధపడినట్టుంది. రానున్న ఎన్నికల్లో గెలవడానికి బుద్ధిహీనమైన పథకాలే కావాలన్న నిర్ణయానికి వచ్చినట్టున్నారు. రైతులకు రుణమాఫీ వంటి పథకాలు ప్రకటించిన రాజకీయ పార్టీలను ఎగతాళి చేసిన వారే రైతులకు పెట్టుబడి సాయమంటూ సరికొత్త తాయిలాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవడానికి బుద్ధిహీన జనాకర్షక పథకాలు అవసరం లేదన్న పెద్దలు ఇప్పుడేం చెబుతారు? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 4.5 ప్రజారంజక పాలన అందించలేదని భారతీయ జనతా పార్టీ పెద్దలు అంగీకరించినట్టేనా? అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇష్టానుసారం వ్యవహరించి ఎన్నికలు రాగానే ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుతూ ఓట్లు కొనుగోలు చేసే సరికొత్త వ్యూహానికి తెరలేపాయి. సంక్షేమం పేరిట రాజకీయ పార్టీలు అరాచకంగా వ్యవహరించడం మొదలెట్టాయి. కష్టపడి సంపాదించి పన్నులు కట్టేది ఒకరైతే దాన్ని పంచిపెట్టేది మరొకరుగా పరిస్థితి తయారైంది. సంక్షేమం పేరిట కింది స్థాయి వారిని ప్రభుత్వాలు ఆదుకోవడం మొదలెట్టాయి. సంపన్న వర్గాలు ప్రభుత్వాల విధానాలతో సంబంధం లేకుండా హాయిగానే ఉంటాయి. ఇక మిగిలింది మధ్యతరగతి వర్గాలే. ఈ దేశంలో ఇప్పుడు ఎవ్వరికీ పట్టని వారుగా మధ్యతరగతి ప్రజలు మిగిలిపోయారు. కొంతకాలం క్రితం వరకు రాజకీయ పార్టీలు విరాళాలుగా సేకరించిన డబ్బు లేదా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేవి. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సొమ్మంటే ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న సొమ్మును సంక్షేమ పథకాల పేరిట పంచుతూ ఓట్ల కొనుగోలుకు తెరలేపాయి. ఎన్నికల్లో అల్పాదాయ వర్గాలే అధికంగా ఓటింగ్ లో పాల్గొంటారు. ఎగువ మధ్యతరగతి ఆ పై వర్గాల వారు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఓటింగ్ లో పాల్గొనే వారిని సంతృప్తి పరిస్తే చాలు అన్న సూక్ష్మాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. జనాకర్షక పథకాలకు ఒకప్పుడు జాతీయ పార్టీలు దూరంగా ఉండేవి. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో జనాకర్షక పథకాలు తెర మీదకొచ్చాయి. దక్షిణాదిన తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు జనాకర్షక పథకాల విషయంలో పోటీ పడుతూ ఉండేవి. ఆ తర్వాత ఈ జాబితాలోకి ఉత్తరప్రదేశ్ వచ్చి చేరింది. ఓటర్లకు అవి పంచుతాం ఇవి పంచుతాం అంటూ అక్కడి ప్రాంతీయ పార్టీలు పోటీ పడ్డాయి. ఇప్పుడు ఈ జాఢ్యం జాతీయ పార్టీలకు కూడా పాకింది. ఫలితమే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన తాయిలాలు. రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోనే ఇప్పుడు సంక్షేమం హద్దుమీరుతోంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఉపయోగపడాల్సిన పన్నుల ఆదాయం పక్కదారి పడుతోంది. సంక్షేమం మితిమీరి సోమరిపోతులు, తాగుబోతులు పెరిగిపోతున్నారు. కష్టపడి పనిచేసే సంస్కృతికి దూరమవుతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో మానవ వనరులే అతిపెద్ద అసెట్స్ గా చెప్పుకుంటూ వచ్చాం. ప్రస్తుత సోకాల్డ్ సంక్షేమ పథకాల వల్ల మానవ వనరులు నిర్వీర్యమవుతున్నాయి. అధికారం కోసం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీలు ఇది ఎంత ప్రమాదకరమో, దేశానికి ఎంత ద్రోహం చేస్తున్నాయో ఆలోచించడం లేదు. సంక్షేమం పేరిట ప్రజలను భిక్షగాళ్లుగా చేస్తున్న రాజకీయ నాయకులు తమను తాము దానకర్ణులుగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎంతకాలం? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించినా పర్వాలేదు, ఎన్నికలకు ముందు సంక్షేమం పేరిట కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తే చాలు, మళ్లీ అధికారంలోకి వస్తామన్న భావన రాజకీయ పార్టీలో ఏర్పడడం ఎంత ప్రమాదకరం. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని అంగీకరించే రాజకీయ పార్టీలు శాశ్వత పరిష్కారాల గురించి మాత్రం ఆలోచించడం లేదు. పెట్టుబడి సాయం పేరిట కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. వ్యవసాయం లాభసాటి కానంత వరకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వ్యర్థమే. తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పుణ్యమా అంటూ గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. దీనికి తోడు ఉపాధి హామీ పథకం ఒకటి. ఫలితంగా బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీలను పిలిపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిలో 90% వరకు ఇతర రాష్ట్రాల వారే కనిపిస్తున్నారు. సంక్షేమం పేరిట పని చేయాల్సిన అవసరం లేకుండా చేయడమే ఇందుకు కారణం. 30 ఏళ్ల క్రితం 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేసిన ఎన్టీఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగు నాట రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నారు. అయినా బియ్యం ధరను రూపాయికి తగ్గించిన ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తలుచుకుంటున్న వారు లేరు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే గుర్తు పెట్టుకుంటాడు, కాని కడుపు నిండిన వాడికి ఇంకా ఇంకా పెట్టినా పట్టించుకోరు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచే ఉంది. అయినా అధికారంలో ఉంటున్న వారు పట్టించుకోవడం లేదు. దీనివల్ల కూలీల కొరత తీరడమే కాకుండా రైతులకు కూలీలపై చేసే ఖర్చు ఎకరానికి 4-5 వేల రూపాయల వరకు ఆదా అవుతాయి. అయినా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయరు. ఆ పని చేయకుండా పెట్టుబడి సాయం అంటూ రైతులను కూడా మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టే పనిలో పడ్డారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా రైతు బంధు 2వ విడత సహాయాన్ని పోలింగ్ కు 4-5 రోజుల ముందు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఆనందించిన రైతులు కృతజ్ఞతగా కేసీఆర్ ను దీవించారు. ఇది గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పరిమిత స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసి ఓట్లు కొల్లగొట్టాలని పథకం వేసుకున్నారు. ముగిసిపోతున్న ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడంలోనే కేంద్ర పెద్దల కపటత్వం బయటపడుతోంది. మరో 2.5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈలోపుగా 5 ఎకరాల్లోపు ఉన్న రైతుల వివరాలు ఎలా సేకరిస్తారో తెలియదు. రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిక్సూచిగా మారారని టీఆర్ఎస్ నాయకులు పొగుడుకుంటున్నారు. కానీ ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, అడిగిన వారందరికీ తెల్ల కార్డులు ఇవ్వడం వంటి చర్యల ద్వారా 2009 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి లబ్ధి పొందారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి నడక మొదలెట్టగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దౌడు తీస్తున్నారు. దీంతో ఇతరులు కూడా పరుగులంకించుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ ఓట్ల కొనుగోలు పథకాలను మరింత విస్తృతపరిచారు. ఓటుకు నోటు కేసు సంగతి ఏమిటో తెలియదు, కానీ ప్రభుత్వాలే ఇప్పుడు ఓటుకు నోటు స్కీమును అధికారికంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలో గొర్రెలు పంచిపెట్టడం, బతుకమ్మ చీరలు పందేరం చేయడం వంటివి చేసిన కేసీఆర్ సరికొత్త అస్త్రంగా రైతు బంధు పేరిట ఎకరాకు 8,000 రూపాయలు పంచిపెట్టారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10,000కు పెంచబోతున్నారు. ఏదైతేనేమి, స్కీమ్ వర్కౌట్ అయింది, ఓట్ల పంట పుష్కలంగా పండింది, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 200 రూపాయలు విలువ చేసే బతుకమ్మ చీర కోసం 200కు పైగా లభించే కూలీ వదులుకొని మహిళలు క్యూ కట్టడాన్ని మనం చూస్తున్నాం. పాలకులకు ఈ సైకాలజీ బాగా నచ్చింది. అంతే, తమ మేధస్సును పదును పెట్టి సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు అధికారంలో ఉన్నవారు కమిషన్ల రూపంలో లభించే సొమ్ముతో ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి ఇది కూడా ప్రజల సొమ్మే. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా ఉన్నామని చెప్పుకోగలదా? కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న దీనగాథలను మనం వింటూనే ఉన్నాం. విద్య వైద్య రంగాలను ప్రభుత్వాలు గాలి కొదిలేశాయి. ఈ రెండు రంగాలను ప్రైవేట్ రంగాన్ని కొదిలేసి ఉన్న డబ్బుతో సంక్షేమం పేరిట ఓట్ల కొనుగోలుకు పాలకులు తెగబడుతున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ప్రధాన ఆసుపత్రుల స్థితిగతుల్లో మార్పు రాలేదు. ప్రాథమిక ఆరోగ్యం పరిస్థితి చెప్పనవసరం లేదు. విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపక సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ అవసరాల కోసం మహబూబ్ నగర్ నిజామాబాద్ లలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అనాథలుగానే ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే కేసీఆర్ కేటీఆర్ విశ్వవిద్యాలయాల అస్తిత్వం గురించి మాత్రం మాట్లాడరు. ఎందుకంటే అధ్యాపకులను నియమించి వసతులు మెరుగుపరిచినా ఓట్లు రావు.
ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ అనుసరించిన మోడల్ ఆంధ్రప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు హాస్యాస్పదమవుతున్నాయి? అయాచితంగా లభించే సంక్షేమ లబ్ది వల్ల ప్రజల్లో సోమరితనం ఎంత పెరుగుతోంది? కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ బీజేపీపై ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ కు సిద్దపడుతున్నారు?
ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ అనుసరించిన మోడల్ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా సంక్షేమ పథకాల ప్రకటనల్లో పోటీ పడుతున్నాయి. రెవెన్యూ లోటుతో అల్లాడుతున్న ఏపీలో ఇప్పుడు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయో తెలియదు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే రైతు బంధు పథకం కింద నిధుల పంపిణీకై 3-4 నెలల పాటు అన్ని చెల్లింపులు ఆపేసి డబ్బును సమకూర్చుకున్నారు. దీంతో ప్రభుత్వం చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు మొత్తం 20,000 కోట్ల రూపాయలకు చేరిందని చెబుతున్నారు. మరో 2-3 నెలలు గడిస్తే ఖరీఫ్ కింద పంట సాయం పంపిణీ చేయవలసి వస్తుంది. అదే సమయంలో రుణమాఫీ భారం ఉండనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా అప్పులు చేయవలసిన పరిస్థితి. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నారు, కానీ పెన్షన్లు పొందడానికి మాత్రం 58 ఏళ్లు వస్తే చాలు అని చెబుతున్నారు. ఇంతకంటే చోద్యం ఉంటుందా? తెలుగునాట నిరుద్యోగ భృతొకటి కొత్తగా వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో 2,000, తెలంగాణలో 3,000 వంతున నిరుద్యోగ భృతి చెల్లించబోతున్నారు. 58 ఏళ్ల వరకు నిరుద్యోగ భృతి పొందిన వారు ఆ తర్వాత పెన్షన్లు పొందవచ్చునన్నమాట. తెలంగాణలో ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రకారం తెల్ల కార్డున్న ఒక కుటుంబానికి పెన్షన్ల కింద 2,000 రూపాయలు, నిరుద్యోగుల సంఖ్యను బట్టి 4-6,000 కిలో బియ్యం రూపాయికే, కరెంటు బిల్లులో రాయితీ, ఇల్లు ఉచితం, వైద్యం ఉచితం. ఇన్ని సౌకర్యాలు పొందిన తర్వాత ఎవరికైనా పనిచేయాలని ఎందుకనిపిస్తుంది చెప్పండి? ఏమి తోచకపోతే ఉపాధి హామీ పథకం కింద ఏదో ఒక పనికి వెళ్లి కొద్దిసేపు నటించొస్తే 200 రూపాయల వరకు అందుతాయి. ఇంకేముంది, మధ్యాహ్నానికల్లా పని ముగించేసుకుని వచ్చి పడుకోవచ్చు. దీనికి తోడు మద్యం కూడా. తెలుగునాట మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయంటే ఉండవా మరి? ప్రజలను తాగుబోతులను చేసి తద్వారా లభించే ఆదాయంతో సంక్షేమం పేరిట రాజకీయ పార్టీలు నాటకమాడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం లభించని మధ్య తరగతి మాత్రం గుడ్లప్పగించి చూస్తూనే ఉండిపోవాలి. ఇప్పుడు మళ్లీ కేంద్ర బడ్జెట్ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సహాయం వల్ల రైతుల తలరాత ఏమి మారదు, గాని ఓట్ల పంట పండవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై స్పందిస్తూ తాము కూడా మోదీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రకటించిన పథకాల కంటే మెరుగైన అంటే ప్రజలకు మరింత వ్యక్తిగత లబ్ది చేకూర్చే పథకాలను ప్రకటించే ప్రమాదం ఉందన్నమాట. ఈ పరుగు పందెం ఎందాక ఎన్నాళ్లు అన్న ప్రశ్నలను రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ సంభాషణల్లో సంధిస్తున్నాయి. అయినా అధికారంలోకి రావాలంటే తప్పదు కనుక అందరూ అదే మార్గంలో పరుగులు పెడుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా సంక్షేమమే రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండా కావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేరణగా నిలిచారని చెప్పక తప్పదు. హద్దులు దాటుతున్న సంక్షేమానికి రోల్ మోడల్ గా మారుతున్న కేసీఆర్ ను చూసి గర్వించాలో, పెచ్చరిల్లుతున్న పెడధోరణులను చూసి బాధపడాలో తెలియని పరిస్థితి. ఓట్ల వేటలో పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు ఇప్పట్లో ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాలు లేవు. జనాకర్షక పథకాల వల్ల ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటు అని 4 ఏళ్ల క్రితం సెలవిచ్చిన వారు ఇప్పుడు అదే దారి పట్టారు. కనుక ఇతరులకు నరేంద్ర మోదీకి మధ్య గుణాత్మక మార్పేమీ లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో సమాజమే అంటే పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ఆ పై వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల ఆదాయంలో సంక్షేమం వాటా ఎంతుండాలన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అవసరమైతే ఉద్యమం కూడా రావాలి. పన్నులు చెల్లించే వారికి ప్రయాణించడానికి సరైన రోడ్లుండవు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు, వైద్యానికి లక్షలు చెల్లించాలి. శుక్రవారం నాడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ తాయిలాలను ప్రకటించినప్పుడు తామేదో ఘనకార్యం సాధించినట్లుగా ప్రధానమంత్రి సహా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమి తమను ఏమి చేయలేదని, ఈ తాయిలాలతో మీకు చెక్ పెడుతున్నాం సుమి అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ సభ్యుల హావభావాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో సంక్షేమం పేరిట రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందున పార్టీలను దారిలో పెట్టే బాధ్యతను సమాజమే తీసుకోవాలి. ఇందులో భాగంగా హద్దులు దాటుతున్న సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలను నిలదీయాలి. ఎవడబ్బ సొమ్మని పంచి పెడుతున్నారు అని ప్రశ్నించాలి. మేం కష్టపడి సంపాదించి కడుతున్న పన్నులను మీ ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టే అధికారం మీకెక్కడిది అని నినదించాలి. అదే సమయంలో ఇప్పటి వరకు ఓటింగ్ కు దూరంగా ఉంటున్న వారు ఇకపై విధిగా ఓటింగ్ లో పాల్గొని హద్దులు దాటుతున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి. సంక్షేమం కూడా వికటించే ప్రమాదం ఉందన్న భయం రాజకీయ పార్టీలో ఏర్పడకపోతే ఈ సంతర్పణ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పథకం ఒక్కసారి మాత్రమే ఓట్ల పంట పండిస్తుంది, తర్వాత వచ్చే ఎన్నికలకు మరో పథకం తీసుకురావాల్సిందే. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ను కూడా ఆ పథకం ప్రయోజనం పొందుతూ కూడా 1989లో ప్రజలు ఓడించారు. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు ఆటకు అడ్డుకట్టు వేయడానికి సమాజమే పూనుకోవాలి. లేదంటే అభివృద్ధి చెందడం దేవుడెరుగు, మనందరి నెత్తిన అప్పుల కుప్ప పెరిగిపోతుంది. చేపలు పంచడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి అన్న చైనా సూక్తిని మన రాజకీయ పార్టీలు ఎప్పుడు తెలుసుకుంటాయో.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.